अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम्
कौण्डिन्यात्रि मरीचिदक्षकपिलागस्त्यादाक्षपादाङ्गिरस्याण्डिल्यक्रतुकण्वकुत्स भृगुविश्वामित्रमैत्रेयमार्कण्डेयासुरिवामदेवकपि दुर्वासो बकव्याघ్రపాన్ మాండవ్యాది మహామునులు ఒకరిని మించిన వారొకరన్నమాట. ఒక పక్కన మరో పక్కన అంగిరుడు, కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, కపిలుడు, అగస్త్యుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇటువంటి మహానుభావులు భూలోకం విడిచిపెట్టి కైలాసం చేరారు. ప్రమథగణాల చేత పరివేష్టింపబడుతూ నందీశ్వరాదుల చేత పూజలందుకుంటున్న పరమేశ్వరుడి దగ్గర చేరి, పరమేశ్వర, సమస్త లోకాలని అనుగ్రహించే నిన్ను ఈ కార్తీక మాసం సోమవారం ఏకాదశి దర్శించుకోవడానికి వచ్చాం, మా పూజలందుకో అంటూ భక్తితో ప్రార్థిస్తున్నారు శివశివ శివశివ అని. వీరంతా భూలోకం నుంచి పువ్వులు పట్టుకుని ఆయన మీద వేశారు. ఒక్క పువ్వు కూడా ఆయన నెత్తి మీద పడలేదు, కాళ్ళ మీద పడలా. భూలోకంలో వేశ్యావక్షోజం మీద ఈ నందివర్ధన మహారాజు గారు వేసిన పువ్వులు వచ్చి ఆయన కాళ్ళ మీద నెత్తి మీద పడ్డాయి. పార్వతీదేవి కోపం వచ్చింది. అన్ని దిక్కుమాలు బుద్ధి లేనయ్యా, నిన్ను ఎందుకే పెళ్లి చేసుకోవాలంటే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది అంది ఆవిడ. అదేమిటి పార్వతి అన్నాడు. లేకపోతే ఏమిటిది, ఒకటి కాదు నీ దగ్గర ఒక్క మంచి లక్షణం ఉంటుందా, ఎవడో ఒక దరిద్రుడు వస్తాడు, వాడు వచ్చి నెత్తి మీద బూడిది వేస్తాడు, ఒకడు వస్తాడు ఎముకలు ఇస్తాడు, భక్తుడు కుంటే నా పంపబోతి, ఒక భక్తుడు వచ్చేట కుంటే అయిపోయినటువంటి పల్లకీ పంపేట, అంటే పల్లకీకి కోళ్ళు విరిగిపోయాయి, ఆ పల్లకీలో నిన్ను ఉత్సవమూర్తులు పెట్టి ఊరేగించాడు, అందులో ఊరేగుతావు. విష్ణుమూర్తి దర్జాగానేమో గరుత్మంతుడి మీద పెడితే నువ్వేమో కుంటి పల్లకీలోను గుడ్డి పల్లకీలో తిరుగుతావు, ఒళ్ళంతా బూడిద పూసుకుంటావు, విషం మింగుతావు, శ్మశానంలో ఉంటావు, కపాలాలు వేసుకుంటావు, ఎముకలు వేసుకుంటావు. ఓ ముసలావిడ కర్ణాటకలో ఉండేది. ఆ కర్ణాటకలో ఉన్న ముసలావిడ ఓ రోజు వచ్చి శివుడికి చలేస్తుందేమో అని చలికాలంలో బయట శివలింగానికి గుడి లేదట, గుడి లేని లింగాలు చాలా ఉంటాయండి, ఎవడో గుడి మింగేశాడు, లింగం మిగిలింది. ఈ లింగానికి చలేస్తోందని వర్షాకాలంలో రోడ్డు మీద పడిపోయిన గోరిగుడ్డు ఉంటుంది కదా, కుళ్ళిపోయి ఆ గోరిగుడ్డు కప్పింది. వెంటనే అయినా అబ్బా చల్లగా ఉన్న నాకు భలే వెచ్చగా ఇచ్చావు అని ఆవిడ్ని పట్టుకొచ్చి కైలాసంలో కూర్చోబెట్టావు. ఇదే చెత్త గోనిగుడ్డ కప్పిన ఆవిడికి అనుగ్రహం ఇస్తావా, అన్ని ఈ బుద్ధులేనా, ఇవి సరిపోక ఈ దౌర్భాగ్యపు రాజు గారు వేశ్యావక్షోజం మీద పువ్వులు ఇస్తే కార్తీక మాసంలో సోమవారం నాడు ఈ ఋషులేసిన పువ్వులు బదులు ఆ పువ్వులు అంగీకరించావా, ఇంక నీ తిక్క బుద్ధి పోదా అంది ఆవిడ. భార్యలు కాబట్టి లోకు, మొగుడు కాబట్టి ఇంక మొగుడిని తిట్టగా ఉన్న తిడతారు, తిట్టింది ఆవిడ. అందుకని ఒక్క దెబ్బకి ఆవిడ అలా అనగానే శివుడు చిరునవ్వు నవ్వి, పార్వతి అన్నీ తెలుసుండి నువ్వు చెప్పుతున్నావని నాకు తెలుసు, నీకు తెలియందేముంది, నేను బాహ్యాడంబరం చూడను, మంచి అంచు పంచి కట్టుకున్నాడా, ఉంగరాలు పెట్టాడా, బంగారాలు పెట్టాడా, దండలా ఇవ్వా చూడను. వాడికి భక్తి, గురువుగారికి మాట ఇచ్చాను, ఈ మాట నిలబెట్టుకోవాలనే ఆత్రం. ఆ ఆత్రంతో శివుడు కనపడితే చాలు పూజిద్దామని ఉంది. అందుకే వాడికి ఆ వక్షోజన లింగంలా కనపడింది. ఆ పువ్వులు వేసేసాడు. నాకు మనస్సు కావాలి, మనశ్శుద్ధి. ఇది లేకపోతే శరీర శుద్ధి మాత్రమే ఉంటే ఉపయోగం లేదు అన్నాడు. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఎలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినరవేమని ఉట్నే అన్నాడండి ఆయన. వాడి చిత్తశుద్ధి గొప్పది అనగానే ఆవిడ ఆశ్చర్యపోయి, శివుడు ఎంత బాలాశంకరుడు అనమాట, మనస్సులో ప్రేమ ఉంటే మాత్రం ఏ ఉన్నా లేకపోయినా స్వీకరిస్తాడు. అందుకే ఆయన అనుగ్రహం పొందాలండి. మృత్యువు తొలగాలంటే, మృత్యువు మృత్యువవ్వాలంటే, గ్రహదోషాలు పోవాలంటే శివుణ్ణి పట్టుకోమన్నారు ముందు. కారణం ఏమిటంటే తొందరగా అనుగ్రహిస్తాడు, ఏమి లేకపోయినా తట్టుకుంటాడు ఆయన. కాళ్ళు పారజాచి విష్ణుమూర్తికేసి పెడితే ఆయన ఆగ్రహిస్తాడు, అదే కాళ్ళు పారజాచి శివుడికేసి పెట్టండి వెంటనే అనుగ్రహిస్తాడు. మనం ఎంతోమందిని చూసాం కాళహస్తీశ్వర శతకంలో ఏమన్నాడు, గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమం వేర్కొను ఉత్తమోత్తము నిబాధా తప్తు నింజేయునే దహనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కార్యమర్త్యుల కట శ్రీకాళహస్తీశ్వర. శివ, గ్రహదోషాలు కొందరిని పట్టి పీడిస్తాయి, అపశకునములు కొందరిని పీడిస్తాయి, కానీ రోజు శివ 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 అని నీ పవిత్రమైన నామాన్ని ఉచ్చరించేవాణ్ణి ఈ గ్రహదోషాలు, ఈ అపశకునాలు, ఈ కష్టాలు, ఈ వాస్తులు ఏమీ చెయ్యలేవు. ఎలాగో ఉదాహరణ చెప్పాడు, అగ్నిహోత్రుణ్ణి కనపడకుండా చేద్దామని మిడతలు వచ్చాయిట, మిడతలు అగ్నిని అలా కమ్మేశాయి. మిడతలు అగ్నిహోత్రుడిని కమ్మితే అగ్ని కనపడకుండా పోతాడా, ఆ దెబ్బకి చచ్చి అందులో మాడిపోయాయి. మిడతలు అగ్నిని కప్పలేవు. నీ పూజ చేసేవాడు అగ్ని, అతని మీదకు వచ్చిన ఈ గ్రహదోషాలు కష్టాలు మిడతలు. అంటే ఎన్ని గ్రహదోషాలైనా ఎన్ని కష్టాలైనా అగ్నిహోత్రుడి వంటి నిన్ను పూజించిన వాడు జోలికి వెడితే భస్మ అయిపోతాయి. కాబట్టి నీ సేవ చేస్తే హతక్లేశులు కారే, కేశములన్నీ తొలగిపోయి కష్టాలన్నీ పోయి వాడు సుఖంగా ఉంటాడు అన్నాడు. అంత నమ్మకంతో మహానుభావులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫలితం కూడా పొందారు. మనం ఏం భయపడక్కర్లా, ఎంత దుర్జాతకమైన భయంకర జాతకమైన ఆయన పూజ చేస్తే తొలగిపోతుంది. ఉదాహరణ ఇదే, ఒక్కసారి భక్తితో వేశ్యావక్షోజం మీద వేసిన పువ్వు కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి పార్వతీదేవి ఏమన్నది, ఈ స్థానం పవిత్ర స్థానం, ఏం దొరికినా దొరకకపోయినా సమయం అని ఆలోచించకుండా, పగలు రాత్రి అర్ధరాత్రి మధ్యాహ్నం అని ఆలోచించకుండా, తిండి తిన్నాం తినలేదని భయపడకుండా ఆ భగవంతుణ్ణి నమ్మి భక్తితో పూజిస్తే మీ కష్టాలన్నీ పోతాయి, జీవితం బ్రహ్మానందమయమైపోతుంది, శాశ్వత సుఖప్రదం అయిపోతుంది, సుఖాలను అందరికీ ఇవ్వగలుగుతుంది, సుఖం పొందుతుంది కూడా. ఇక్కడ ఒక క్షేత్రానికి నియమం ఉంది, రాత్రి లేదు పగలు లేదు, తర్వాత ఉపవాసం అసలు ఉండక్కర్లా. నోపవాసంతు కర్తవ్యం, ఉపవాసం అనేది అసలు కర్తవ్యం కాదు ఇక్కడని చెప్పేశారు పద్మపురాణంలో, మహిమలో చెప్పారు. భోజనంతు వరం మన్యే కథా శ్రవణకారకం, ఎవరైనా ఈ కథ వినడానికి వచ్చే ముందు ఇక్కడికి వచ్చి నీరసంతో పడిపోవడం కంటే శుభ్రంగా తినొచ్చి కథ వినండి. భోజనంతు వరం మన్యే, ఇంకెందుకంటే ఏం చెప్తాడండి శ్లోకంలో, కళ్ళు తిరిగిపోయి వాంతులైపోయి నానాయాత్ర పడిపోయి ఉపవాసం ఉండి నిన్ను పూజ చేయమని ఏ శాస్త్రంలో చెప్పలా, కాకపోతే ఎక్కువ తిని తంటా తెచ్చుకోకుండా శరీరాన్ని కాసేపు పడిపోకుండా ఉండడానికి లఘువుగా తిను, అతిగా తినకు, తినకుండా ఉండకు, ఇది నియమాలు అన్నమాట వీటికి. అంత మహానుభావుడు ఈయన. ఇంకా అమ్మవారు, ఓ పక్కన అయ్యవారు కరుణాస్వరూపుడు, అమ్మవారు ఇంకా కరుణాస్వరూపిణి. అన్నిటికంటే అమ్మవారిని పట్టుకుంటే సులభం అండి అయ్యవారిని పట్టుకోవడం. అయ్యవారు కాస్తో కోస్తో ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడే నలుగుతాడట, పైకి ఎన్ని కబుర్లు చెప్పినా పార్వతీదేవి ఎప్పుడు అంత కరుణాస్వరూపిణి మరొకరు ఉండరు, కనుక అమ్మని ముందు పట్టుకోమన్నారు. మీరు ఎక్కడన్నా ఏ ఇంటికైనా పెడితే ముందు ఇంట్లో మగవాళ్ళని కలుసుకుంటే ఉపయోగం లేదు, అదే హోమ్ డిపార్ట్మెంట్ పట్టుకోండి, కూర్చోబెట్టి రండి అని కాఫీ ఇచ్చేది లేడీస్, అన్నం పెట్టేది వాళ్ళు. ఏం చేసినా స్త్రీలు అనుగ్రహిస్తేనే పురుషులు ఏమైనా చేస్తారు. ఎరా దిక్కుమాలిన వాడు కాఫీ ఎందుకు ఇస్తావురా అని సైగ చేసిందా ఈ మొగుడు కిక్కులు మనకుండా, గురువుగారు వెళ్ళండి అంటాడు, ఎందుకో చెప్పడు రహస్యం. ఆవిడ అలా సైగ చేసిందనమాట. కాబట్టి అమ్మని పట్టుకో అని శాస్త్రం చెబుతున్నది. పూర్వం ఈ నగరాన్ని ఉజ్జయినిని ఒక మహారాజు పరిపాలించేవాడు. ఆయన పేరు విద్యానాథుడు, చాలా గొప్పవాడు, మహాపండితుడు, 18 భాషల్లో పండితుడు ఆ రోజుల్లో. ఆయనకు ఒక కూతురు, అష్టభాషా జ్ఞానం కలిగిన కూతురు, విద్యాధరి అని పేరు పెట్టాడు. ఆయన దగ్గర ఒక మంత్రి ఉండేవాడు, వాడు మంత్రి కాదు కంత్రి. వాడికి ఒక కొడుకు, ఆ కొడుకు అక్షర జ్ఞానం లేదు, పెద్దగా చదువుకోలేదు, నటిస్తాడు అన్నీ చదివినట్టుగా. ఒకరోజున మంత్రి గారు వచ్చి, ఏమండి మా అబ్బాయి మీ అమ్మాయికి ఈడు తోడు కదండి, నేను ఎంతో కాలంగా సేవ చేస్తున్నాను, మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇవ్వండి రాజా అన్నాడు. రాజుగారు ఏమన్నాడో తెలిసిన, నా కూతురు 8 భాషలు చదువుకున్న పండితురాలు, చూస్తూ చూస్తూ నీలాంటి దౌర్భాగ్యం కొడుకు ఇవ్వను, నువ్వు మంత్రి అయితే అవ్వచ్చు, నీ కొడుకు చదువుకుంటే ఇచ్చేవాణ్ణి, నా కూతురికి పండితుణ్ణి తప్ప పామరుణ్ణి ఇచ్చి పెళ్లి చేయను, కూతుర్ని కన్న తండ్రికి తెలుస్తుందయ్యా కూతురికి మంచి సంబంధం తేవాలో లేదో, నీ కొడుకు ఏమొచ్చు ఓ అంటే డమ్మురాదు, పైగా వ్యసన పొరుడు, కాబట్టి నా కూతురికి పండితుండే సంబంధం వెతుకుతాను, ఇంకెప్పుడు అడక్కపో అన్నట్ట. మంత్రి వెళ్ళిపోయాడు లోపల కుళ్ళుకుంటూ. ఈ రాజుగారు మంత్రిని తిట్టాడు కానీ మంత్రి నమ్మేశాడు పాపం. అందుకని మంత్రిని ఓ రోజున పిలిచి, మంత్రి నా కూతురికి మంచి పండితుణ్ణి ఇచ్చి పెళ్లి చేయాలని నీకు చెప్పాను కదా, సంస్కృతంలో పండితుణ్ణి ఎవడైనా ఉంటే వెతికి తీసుకొస్తే ఆ పండితుడికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. మంత్రి గారు ఆయీసర మధ్య దొరికెవరా అనుకున్నాడు. నేను నా కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యంటే పండితుడికి తప్ప ఇవ్వనంటావా, నీ కూతురు 8 భాషల్లో పండితురాలని నీ కూతుర్ని అహంకరించి పండితుడికి ఇస్తానంటావా, చూసుకో నీ సంగతి అనుకుని అలాగే మహారాజానని వెళ్ళిపోయాడు. ఎందుకు పనికిరాని, కనీసం సంస్కృతం కాదు ప్రాకృతం కూడా రాని దౌర్భాగ్యుని వెతికి ఈ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. అలా తిరగ్గా తిరగ్గా మాళవ దేశంలో, ఇదంతా మాళవ సామ్రాజ్యం తెలుసు కదా, ఓంకారం దగ్గర నుంచి దీనంతా మాళవ సామ్రాజ్యం అంటారు. మాళవ దేశం అంటే ఇదే, అవంతి పురం, ఉజ్జయిని పురం, దీనికే ఉజ్జయిని అవంతి. మనకి ఒక రాష్ట్రానికి రాజధానిలాగా ఈ మాళవ దేశానికి ఇది రాజధాని. కాబట్టి ఈ మాళవ దేశం అంతా వెతికాడు. ఒక చోట తమాషా జరిగింది. ఒక చెట్టు మీద కూర్చుని కొమ్మని ఇటువైపు కూర్చుని ఆ మొదలు నరుగుతున్నాడు ఒక గొర్రెల కాపరి. ఎవడన్నా కొమ్మని ఇటు కూర్చుని నరిగితే కొమ్మ కింద పడుతుంది, వీడు బాగుంటాడు. కానీ ఈ పిచ్చాడు ఏం చేస్తున్నాడు, గొడ్డలు పెట్టి ఇక్కడ కూర్చుని ఇక్కడ నరుగుతున్నాడు. అంటే ఇక్కడ మొదలు నరిగితే కొమ్మ కింద పడితే వీడు పడతాడు కదా, అలా పడతానని కూడా తెలియనంత మూర్ఖుడు వాడు. కూర్చున్న కొమ్మ నరుక్కోవడం అంటారు దాన్ని. వాడు గొడ్డలతో టింగ టింగ నరుగుతుంటే మంత్రి గారు వచ్చి, ఒరే అక్కడ నరిగితే కింద పడి చస్తావురా అన్నాడు. చా ఊరుకో నాకు తెలియదు తెల్లదేటి అన్నాడు వాడు. ఆయ్ నాకు తెల్లదేటండే అన్నాడు. ఓహో భలే దొరికాడు రా అనుకున్నాడు వీడు. ఇలాంటి వాడి కోసమే చూస్తున్నాడు ఆయన. ఇంతలో కొమ్మ పటక్కని విరిగింది, కింద పడ్డాడు. అదృష్టం వాడి కాలు బెణికింది, వాడు కొంచెం గట్టాడు అవటం వల్ల వాడికి అనుమానం వచ్చింది. అయ్యా తమరు కానీ జ్యోతిషం నేర్చుకున్నారేటండే, భలే చెప్పేసే నేను పడతానని అన్నట్ట. దీనికి జ్యోతిషం నేర్చుకోవాలా, కూర్చున్న కొమ్మ కొడితే కింద పడిపోతాడని చెప్పడానికి కూడా జ్యోతిషం నేర్చుకోవాలా అంటే వాడు అంత పిచ్చాడు. అవునరా నేను జ్యోతిష పండితుణ్ణి, నీకు మంచి సంబంధం చూశాను, నీ జాతకం బాగుంటుంది, రాజుగారి కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను చేసుకుంటామంటే అవి ఊరుకోండి, రాచ కూతురు నాకెందుకు పెళ్ళం అవుద్ది అన్నాడు. ఇంకా కొంచెం కఠినంగా మాట్లాడాడు, అంత మిమిక్రీ నేను చేయలేను. ఒరే నీకు ఏం బెంగక్కర్ల, రాజుగారి కూతుర్ని నీకు పెళ్లి చేస్తాను, ఆవిడనిచ్చి మహారాజు గారికి అల్లుడు అవుతావు రాజు అవుతావు, కానీ నేను చెప్పినట్టు చెయ్యాలి, సభలోకి తీసుకెడతాను, సభలో కిక్కురు మన్నవంటే తంతాను, నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఇలా మూతికి గుడ్డ కట్టు కూర్చో, తర్వాత సంగతి నీ కథ నడిపిస్తానన్నాడు. అలాగే అన్నాడు వీడు. కుర్రాడు అందంగా ఉన్నాడండి, అందుకని వీడికి శుభ్రంగా స్నానం చేయించి మంచి జుట్టుని దువ్వి అలంకారం చేస్తే ఈ గొర్రెల కాపరి మంచి అందంగా నిగనగలాడిపోయాడు, నాకు మళ్ళీ మంచి అందంగా ఉన్నాడు. ఇప్పుడు ఇన్ని తీసుకొచ్చి మహారాజా 16 భాషలు షోడశ కళల్లో పండితుడండి, ఈయన చతుషష్ఠి విద్యలు వచ్చినవాడండి, కాకపోతే హిమాలయాల్లో చాలా కాలం తపస్సు చేశాడు, పెళ్ళయ్యేదాకా ఈయన మౌనవ్రతంతో ఉండాలని వీళ్ళ గురువుగారు ఆదేశించాడు, కాబట్టి పెళ్ళయ్యేదాకా ఈయన మాట్లాడండి, మీరేమనుకోకుండా ఇతనికి ఇచ్చి పెళ్లి చేయండి అంటే మంత్రి గారిని నమ్మేశాడు ఆయన. చెప్పానుగా కాలం కలిసి రాకపోతే అలా ఉంటాయి, కలిసి వస్తే కూడా అలా ఉంటాయి. మంత్రి చాలా అందంగా ఉన్నాడు, పెళ్ళయ్యేదాకరేగా మౌనవ్రతం, పెళ్ళయ్యాక నోరు ఎలా విప్పుతాడు కదా, చేసేద్దాం పెళ్ళి అన్నాడు. ముహూర్తం పెట్టారు, పెళ్లి చేసేశారు. ఇంకా పెళ్ళయ్యాక పెళ్లి కూతుర్ని ఇన్ని గదిలోకి పంపాక
ఏమండి పెళ్ళయ్యాక మౌనవ్రతం ఉండదట కదా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి అని అడిగింది. ఏతహే ఇందాక నుంచి మాతాలేతనా అన్నాడు వీడు. వీడికి మతిపోయి, ఈయనకి చాలా భాషలు వచ్చన్నారు, బహుశా ఎక్కడో పామర భాష కూడా నేర్చుకున్నాడేమని అనుకుని, మీ పామర భాష కాకుండా జానపదం కాకుండా కొంచెం సంస్కృతంలో మాట్లాడింది, ఏంటే చంచికతమా అన్నాడు వీడు. అలా కాసేపు అయ్యాక అర్థమైంది వీడికి, అమ్మ బాబోయ్ మంత్రి గారు కొంప ముంచేశాడు బాబోయ్, వీడు పామరుడు, వీడికి ఏమీ రాదని గ్రహించింది. పెళ్ళైపోయింది, మరి పూర్వం పెళ్ళయ్యాక విడాక్ 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 అనేవారు కాదు, ఆముగుడే చివరిదాకా ఉండేవాడు. ఇంకా వాడు పడింది బాధ, మా నాన్నకి తెలిస్తే ఆత్మహత్య చేసుకుంటాడు, చూస్తూ చూస్తూ మా మంత్రి మాయలో పడి ఒక మూర్ఖుణ్ణి పామరుణ్ణి పెళ్లి చేసుకున్నానే, ఈ మంత్రిని నమ్మానే, ఇప్పుడు ఏం చెయ్యాలి. అప్పుడు ఆవిడికి ధైర్యం వచ్చింది. శంకరాచార్యులు వారు ఒక గొప్ప శ్లోకం రాశారు తెలిసిన, ఆపద వచ్చినప్పుడు ఏడవడం కాదు, ఆపద వస్తే అయ్యో అయ్యో అని ఏడిస్తే ఉపయోగం ఏమున్నది. ఆపది కిం కరణీయం స్మరణీయం చరణయుగళమంబాయాః తత్స్మరణం కిం కురుతే బ్రహ్మాదీనపి చ కిం కరీకురుతే. ఆపద వచ్చినప్పుడు కిం కరణీయం, ఏం చెయ్యాలి. ఆపద వచ్చిందని ఏడుస్తూ కూర్చుంటే ఉపయోగం లేదు కనుక, ఆపద వచ్చినప్పుడు అందులోంచి బయటపడడానికి ఏం చెయ్యాలి అని మొదటి పాదంలో ప్రశ్న. వెంటనే సమాధానం, స్మరణీయం చరణయుగళమంబాయా, వెంటనే అమ్మవారి పాదాలని భక్తితో స్మరించాలి. అమ్మ నీ పాదాలు పట్టుకున్నారు రక్షించు అని ఏడవాలి, ప్రార్థించాలి. ఆపద వస్తే ఏం చేయాలంటే, అమ్మ పాదాలు పట్టుకోమంటావు, అమ్మని పట్టుకుంటే ఏమవుతుంది, అమ్మని స్మరిస్తే ఏమవుతుందని మళ్ళీ ప్రశ్న వేశాడు ఆయన. తత్స్మరణం కిం కురుతే, ఆ స్మరణ ఏమి చేస్తుంది. బ్రహ్మాదీనపిచ కింకరీ కురుతే, బ్రహ్మ వంటి దేవతలను నీకు సేవకుల్ని చేస్తుంది. బ్రహ్మ ఎవరికైనా సేవకుడు అవుతాడా, అవడం, కానీ అటువంటి వారిని కూడా మనకి అమ్మవారు సేవకుల్ని చేస్తుంది. మేం కష్టంతో బాధపడుతూ అంటే వీళ్ళు సేవకులైతే ఉపయోగం ఏమిటి అని నువ్వు అడుగుతావేమో. బ్రహ్మగారు నువ్వు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎలా బతుకుతావో, ఎక్కడ ఏం జరుగుతుందో నీ జాతకం ఏమిటి ఇక్కడ రాస్తాడు నుదుట, అవునా. లలాట లిఖిత రేఖ పరిమార్షుం నశక్యతే, నుదుట రాయబడిన రాతను ఎవ్వరూ మార్చలేరు. బ్రహ్మ రాసేశాడు నువ్వు పుట్టినప్పటి నుంచి ఇలా బతకరా ఇలా చెయ్యి అని. కానీ ఇప్పుడు అమ్మవారిని స్మరించగానే అమ్మ మనకి బ్రహ్మని సేవకుడిని చేసింది, మన సేవకుడు మనం ఎలా చెబితే అలా వింటాడు. అందుకని ఏ బ్రహ్మ నువ్వు నా సేవకుడివి, నా నుదుట కష్టం రాశావు, ఇది తుడిచేయి, మొత్తం తుడిచి కొత్త రాత రాయి, ఈ కొత్త రాతలో రోజు సుఖమే రాయి అని బ్రహ్మగారి చేత కొత్త రాత రాయించుకోవచ్చు. అందుకని బ్రహ్మదేవుణ్ణి మనకి సేవకుడిని చేస్తుంది అమ్మ. ఇంకా మన జాతకం కొత్త జాతకంతో హాయిగా బతుకుతాం కనుక ఏమీ చింత లేకుండా నిశ్చింతగా ఉండొచ్చు. అందుకని అమ్మని స్మరించాలి. భయంకర జాతకాన్ని క్షణాలలో తొలగించే శక్తి ఆ జగన్మాతకున్నది అని ఎప్పుడో శంకరాచార్యులు వారు చెప్పారు. ఈ తల్లికి తెలుసు. అందుకే భర్తకి చదువు రాదు, తండ్రికి తెలిస్తే బాధ, నా జీవితం వ్యర్థమయ్యిందనుకుని ఆవిడ అంతఃపురం నుంచి, ఇక్కడ అమ్మవారు కాళీదేవి ఉంది కదా మహాకాళి గడకాళి, ఇక్కడ మహాకాళి పీఠం శక్తిపీఠం, అసలు ఉజ్జయినికి శక్తిదేవత ఆవిడ, మోచయ్యి పడిన కుడి మోచయ్యి పడిన స్థలం, అమ్మవారు సతీదేవి శరీరాన్ని ముక్కల ముక్కల కింద కొట్టాడు విష్ణువు, చక్రంతో కొట్టాడని చాలామంది అంటారు, అది అబద్ధం, బాణంతో కొట్టాడు. పూర్వం సతీదేవి చచ్చిపోయింది, ఆ శవాన్ని భుజం మీద వేసుకుని, కాలిపోయిన శవాన్ని బూడిదిలాగా బొగ్గైపోయిన శవాన్ని భుజం మీద వేసుకుని శివుడు తెగ తాండవం నృత్యం ఆడాడు. అప్పుడు లోకాలు అల్లకల్లోలం అయిపోయాయి, దాంతో లోకాలందరూ విష్ణువు దగ్గర మొరపెట్టారు. అప్పుడు విష్ణువు, విష్ణుస్తు త్వరయా తత్ర ధనురుద్యమ్య మార్గణైహి, వెంటనే విష్ణువు వచ్చి ధనుస్సు ఎక్కుపెట్టి మార్గణైహి అంటే బాణములతో ఆ శవాన్ని ముక్కల కింద కొట్టాడు. ఈ శవం ఉన్నంత వరకు శివుడు ఉన్మాదంతో ఉంటాడు గనక,
అప్పుడు ఆ శవం ముక్కలు ముక్కలైపోయి నేల మీద పడింది. పడ్డంతో 108 ముక్కలు నేల మీద పడ్డాయి. ఆ 108కి బ్రహ్మదేవుడు వెంటనే ఒకేసారి 108 రూపాలతో 108 గుళ్ళు కట్టాడు. అవే 108 శక్తిపీఠాలు. అందులో 18 శక్తిపీఠములు బాగా ప్రసిద్ధికెక్కాయి. లంకాయాం, శాంకరీదేవి మొదలైనవి. అందులో ఉజ్జయినిలో మహాకాళి ఒక శక్తిపీఠం. ఆ అవయవాలు తెగిపడిన వాటిలో ఈ కుడి మోచెయ్యిపడిన స్థలం అది. అందువల్ల ఇది గొప్ప శక్తిపీఠం. ఇక్కడికి వెళ్ళి నమస్కరిస్తే మీ పిల్లలకి మంచి వరుడు వచ్చి తీరతాడు. నేను చెబుతున్నాను, నమ్మి నమస్కారం చేయండి ఆ తల్లికి. అమ్మా, నా కూతురికి లేక నా కొడుక్కి మంచి సంబంధం వచ్చేలా చెయ్యి అని ఒక్కసారి దండం పెట్టుకుని ఇంటికి వెళ్ళండి. మీ పిల్లలకి మంచి సంబంధం రాకపోతే ఇతని ముక్కు కోసి మీ చేతిలో పెడతాను. అది రహస్యం. అంత గొప్ప అద్భుతమైన నమ్మకంతో ఆయనకి నమస్కారం చేయాలి. అంత తల్లి అంటే అంత గొప్పది. అందుకు చెబుతున్నాను, పూర్వం అంతఃపురాల్లో సొరంగ మార్గం, రహస్య మార్గాలు ఉండేవి. ఆ రహస్య మార్గం గుండా ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయింది, మహాకాళి దగ్గరికి. ఆ మహాకాళి విగ్రహం దగ్గర నిలబడి, అమ్మా, పండితుడు నాకు భర్త అవ్వాలనుకున్నాను, అటువంటిది ఈ పామరుణ్ణి నాకు భర్తగా ఇస్తావా తల్లి అని ఏడ్చింది అక్కడ ఆవిడ. అక్కడ ఒక అద్భుతమైన పద్యం రాశారండి మహానుభావులు సముద్రాల వారు. సమస్త లోకాలని పరిపాలించే తల్లివి నువ్వు తలుచుకుంటే మేరుపర్వతం అణువు, అణువు మేరుపర్వతం అవుతుంది. అటువంటిది నా భర్తకి, ఈ పామరుడికి ఇంత విద్యనిచ్చి ఆశీర్వదించలేవా? అట్టి నీకొక భారమా, ఇట్టి నీకొక భారమా, ఇంత విద్యనిచ్చిన భర్తను ఆశీర్వదించుటల్నా. ఓ మహాకాళి, ఓ దేవి, ఓ భవాని, కరుణతోడుత కనవేల మరలవేల. ఇంత సమస్త శక్తులు కలిగిన నీకు పెద్ద కష్టమేమున్నది? ఎక్కువద్దు, ఇంత విద్య అమ్మవారి దగ్గర. ఇంత విద్య అంటే కొండంత విద్య. అమ్మవారి బీజాక్షరాల్లో ఒక బీజాక్షరం రాస్తే వాడు ఎంత పండితుడు అవుతాడండి. నా భర్తకు కాస్త విద్యని ప్రసాదించి ఒక పండితుడిని చెయ్యలేవా? మహాకాళి, ఓ దేవి, ఓ భవాని, కరుణతో ఈ గుళ్ళోకి రా అని ప్రార్థించింది అమ్మవారు. ఆ సమయంలో కావాలని విగ్రహంలో ఉన్న తన శక్తిని ఉపసంహరించుకుని ఒక మహాకాళి భయంకర రూపం ధరించి దేశ సంచారానికి బయటికి వెళ్ళిందిట. ఉజ్జయిని అంతా రాత్రిపూట ఇప్పటికి కూడా తిరుగుతూ ఉంటుంది అమ్మ. ఈ ఉజ్జయిని వీధుల్లో అర్ధరాత్రి పూట తిరిగితే ఏదో ఒక చోట అమ్మవారి దర్శనం అవుతుంది, మన అదృష్టం బాగుంటే. రాత్రిపూట ఒక్కొక్కసారి విచిత్ర నాదాలు వస్తాయి ఇక్కడ. అలాంటి అనుభూతులు నేను చూశాను కాబట్టి చెబుతున్నాను. ఈ విధంగా ఎన్ని మహిమలు చూపించే ఉత్తములు ఉన్నారో తెలిసి అర్ధరాత్రి పూట అందుకే చెబుతాను. వాడు ఓ రోజు రాత్రి నిద్రపోవడం కాదు, వర్షం తగ్గినప్పుడు ఎప్పుడన్నా ఒకరోజు ఏ శుక్రవారం నాడో రాత్రిపూట కాసేపు అలా నగర సంకీర్తనం చేసుకోండి. గురువుగారు వచ్చినా రాకపోయినా అమ్మవారి పాటలు పాడవచ్చుగా. మీకు ఎంతసేపు పూజామందిరంలో కూర్చుని ప్రార్థన చేస్తేనే అది పారాయణ అనుకుంటున్నారు అమాయకత్వంతో. అది ఒట్టి భ్రమ. ఈ నగర వీధుల్లో శక్తిపీఠాలు ఉన్న చోట సంచారం చేస్తూ పారాయణ చెయ్యాలి. నేను చెబుదాం అనుకుని మర్చిపోతున్నాను. శక్తిపీఠాలలో లలితా సహస్రన పారాయణం అంటే ఒకే చోట కూర్చొని కదలకుండా ఆ పీఠం ఉన్న చోటే పారాయణ చేస్తే సగం ఫలితమే వస్తుంది. శక్తిపీఠాలలో సంచారంతో తిరుగుతూ రాత్రిపూట శ్రీమాత, శ్రీ మహారాజీ, శ్రీమత్సింహాసనేశ్వరి అంటే తిరుగుతూ పారాయణ చేయాలి. అప్పుడు అది సంపూర్ణ పారాయణ అవుతుంది. చూడండి, బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. అందువల్ల అలా పారాయణ చేస్తే అమ్మ ఏ రూపంలో మిమ్మల్ని అనుగ్రహిస్తుందో తెలియదు మనకి. ఆ రోజున కూడా ఈ విద్యాధరి ఈ పామరుడైన గొర్రెల కాపరి భర్తతో గుళ్ళోకి వెళ్ళి, అమ్మా, నా భర్తకి విద్యనిమ్మన్న సమయానికి అమ్మవారు ఈ మొత్తం పట్టణం అంతా సంచారం చేస్తోంది. ఇంతలో విద్యాధరికి కళ్ళు తిరిగి పడిపోయింది. అమ్మవారు కనపడలేదు, ప్రార్థిస్తే ఫలితం లేదు. అందుకని స్పృహ తప్పిపోయింది. ఆ స్పృహ తప్పిపోతే వీడికి భయం వేసి భార్య మీద మొహం మీద నీళ్లు తల్లి, అయ్యో రాకుమారి, నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అంటున్నాడు. అప్పుడు ఆవిడ పలవరిస్తోంది ఏమని, కాళీ విద్య, కాళీ విద్య. విద్యాధరి స్పృహ తప్పిపోయి పలవరించిందిట. వీడికి అది ఎక్కేసిందండో, అంటే కాళికాదేవి విద్య ఇస్తుందన్నమాట, మా ఆవిడ ఇలా చెబుతుంది అనుకున్నాడు. కాకపోతే వీడికి పలకడం రాదు సరిగ్గా, లోపల లోపల మాటలు అనుకున్నాడు. ఆలయం లోపలికి చూశాడు. అమ్మవారు ఇంకా కొంచెం ఉగ్రంగా ఉండేది, ఇప్పుడు కొంచెం ఉగ్రం తగ్గేది కానీ ఆ మహాశిరస్సుతోటి, అమ్మోరు నాకు విద్య ఇవ్వా అన్నాడు. ఆవిడ లేదు. వెంటనే వీడు తలుపులు మూసేశాడు.
నాకు అక్షరాలు ఇవ్వకపోతే నీ తలుపులు తీయనొచ్చు అన్నాడు. ఈలోప అమ్మవారు మొత్తం ఊరంతా తిరిగి తలుపుల దగ్గరికి వచ్చింది. ఆవిడకి తలుపులు లెక్కటండి, ఈ ప్రపంచమంతా వ్యాపించున్న అమ్మ ఆ తలుపులు వేస్తే లోపలికి రాలేక, ఒరే ఎవడరా తలుపు తీయండిరా లోపలికి వస్తాను, దిస్ ఈజ్ మై ఓన్ హౌస్ అంది ఆవిడ. వీడేం చేసాడు పిచ్చాడు, నేను తలుపు తీనా అన్నాడు. ఏం చేస్తే తలుపు తీస్తావురా అంది. కాళీ బిద్ది, కాళీ బిద్ది, విద్య పోయింది వాడికి, బిద్ది అన్నాడు. విద్య కాస్త, విద్య కాస్త బిద్ది అయిందన్నమాట. కాళీ బిద్ది అన్నాడు. ఓహో విద్య కావాలిట్రా, ఏం విద్య కావాలి? ఏమో నాకు తెలదు, పాత బుద్ధి పోయి కొత్త బుద్ధి రావాలంతే అన్నాడు. మరి నేను లోపలికి వస్తే కదరా నీకు విద్య ఇస్తానంది. అమ్మ తలుపులు తీస్తే లోపలికి వచ్చి నన్ను గెంటేస్తావు, మా ఆవిడకి భయం అసలే, అంచేత నువ్వు లోపలికి రాకూడదు, నేను బయటికి రాకూడదు, నేను తలుపు తీయను, నాకు విద్య ఇస్తే కానీ తలుపు తీయను అన్నాడు. అమ్మవారితోటి అంత పరాచకం ఆడితే కూడా ఆవిడ తట్టుకుంది. సర్వవ్యాపిని అనుగ్రహించేటప్పుడు తల్లి అలా ఉంటుంది. ఒరే ఓ పని చేయరా, తలుపులు వేసినప్పుడు ఆ తలుపులకి చిన్న చిన్న కన్నాలు ఉంటాయి, ఆ కన్నంలోంచి నాలిక బయట పెట్టరా, అప్పుడు నీకు విద్య ఇస్తాను. నేనన్నా లోపలికి రావాలి, నువ్వన్నా బయటికి రావాలి, నువ్వు తలుపు తీయవు, మరి ఎలా ఇస్తాను విద్య? నీ నాలికలా బయట పెట్టు అనగానే వీడు వెంటనే టక్కన నాలిక బయట పెట్టాడు ఆ తలుపులోంచి. దిక్కుమాలిన నాలిక, నానాగడ్డి తిని, అంబలి తాగి, చెత్తా చెదారం తిని ఇంత మొద్దులో ఉంది నాలిక. ఆ మొద్దు నాలిక అందులోంచి పట్టకుండా ఉంది. ఆవిడే బయటికి లాగి సోలంతో ఓం ఐం హ్రీం శ్రీం చాముండాయై విచ్చే, ఇది నవార్ణ మంత్రం, అమ్మవారి మహామంత్రం. శరన్నవరాత్రులలో ఈ మంత్రంతో అమ్మని పూజించాలి. అమ్మవారికి రోజు ఒక్కొక్క అలంకారం చేసేటప్పుడు ఈ మంత్రం చదువుతూ అలంకారం చేయాలి. కుంకుమతో పూజ చేసేటప్పుడు కూడా ఈ మంత్రంతో శరత్కాలంలో పూజిస్తారు. ఈ మంత్ర బీజాక్షరాలు నాలుగు మీద రాసింది. ఓం ఓంకారం లెక్కలేదు ఇందులో. ఐం హ్రీం శ్రీం చాముండాయై విచ్చే, ఇది మూలమంత్రం. ఓంకారం అనేది అన్నిటికీ చేరుతుంది. ఈ తొమ్మిది అక్షరాల మంత్రం కనుక నవార్ణ మంత్రము అంటారు. ఈ మంత్రం రాయడంతో ఆయన రూపం మారిపోయింది, ముఖం ధగధగలాడిపోయింది, మహాపండితుడైపోయాడు. తలుపులు వాటంతరం అవే తెరుచుకుపోయాయి, గంటలు గండంగా వాటంతరం మోగడం మొదలెట్టాయి. అప్పుడు ఆయన తలుపులు తెరిచి చూశాడు, ఎదురుగుండా మహాకాళి రూపాన్ని చూచాడు, పరవశించాడు. పామరుడు అక్షరజ్ఞానం లేనివాడు అమ్మవారి అనుగ్రహం పొంది మహాపండితుడైపోయాడు. అప్పుడు ఆయన రాసినదే శ్యామలాదండకం.